జ్ఞానం నేర్చుకోవటానికి అనేక మంది వ్యక్తుల జ్ఞాన సంపద సహకారం కావాలి. కెమిస్ట్రీ నేర్చుకోవాలి అనుకుంటే కాల్సిన ఇంకా ముందు లెవెల్ చేయరు, ఇంకా ముందు తెలిపితే అనాథుడు. అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ జ్ఞాన సంపద మనం ఒక చోట పేర్చుకుంటూ వస్తాం. ఒక సైన్స్ డెవలప్ అవడానికి ముందు అది కామన్ మ్యాన్ కు వస్తుంది, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కామన్ మ్యాన్ దగ్గరకు వచ్చినటువంటి ఆ సైన్స్ కాలక్రమంలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గా మారి ఆ వస్తున్నటువంటి వాళ్ళకి ఒక విశేషమైనటువంటి అవగాహన ఉంటే తప్ప సిలబస్ మీకు రాదు. ఉదాహరణకి లండన్లో సైంటిఫిక్ అసోసియేషన్ ఒకటి ఉంది, రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ న్యూటన్, వీళ్ళందరూ కూడా దానిలో మెంబర్స్. ఫ్యారడే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసేవాళ్ళు. చేసినటువంటి ప్రయోగాలు పబ్లిక్ లో డిమాన్స్ట్రేట్ చేసేవాళ్ళు. డిమాన్స్ట్రేట్ చేయడానికి ఎంట్రీ ఫీజు పెట్టేవాళ్ళు. వాడు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఆ సంస్థలో ప్రాక్టికల్ గా మనుషులకి డిమాన్స్ట్రేట్ చేసి ఇది ఇలా జరుగుతోంది అని చెప్పేవాళ్ళు. ఎందుకు జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. మెల్లిమెల్లిగా ఈ సైంటిస్టులు అందరూ కనిపెట్టినటువంటి ఆ విషయాలు పబ్లిక్ వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేస్తూ 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 ఒక విజ్ఞానంగా రూపొందించారు. కెమిస్ట్రీ అన్నారు, ఫిజిక్స్ అన్నారు. ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో కనిపెట్టబడ్డవచ్చినటువంటి విషయాలు పుస్తకంలో రాసినట్టు కనిపెట్టబడలేదు. ఒకటి ముందు వస్తుంది, ఒకటి వెనకాత వస్తుంది, ఇంకోటి ఎప్పుడో వస్తుంది. వీటన్నిటినీ కూడా మనం క్రమ పద్ధతిలో పేర్చుకుంటాము. పేర్చుకున్న తర్వాత దాన్ని స్కూల్స్ లో కాలేజెస్ లో ఒక విశేషమైనటువంటి సబ్జెక్ట్ గా చెప్తాము. ఈ ఉదాహరణ అర్థం చేసుకోండి. ఎందుకో ఈ నెల డిసెంబర్ 16 నుంచి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గా మార్చడానికి నేను సన్నాహాలు చేసుకున్నాను. అంటే ఏంటన్నమాట, నేను చేయబోయేది అనేక మంది వైజ్ఞానికులు రకరకాలైనటువంటి ఆస్పెక్ట్లో సైన్స్ లో రీసెర్చ్ చేశారు. ఒకళ్ళు ఆటమిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడారు, ఒకళ్ళు న్యూక్లియస్ గురించి మాట్లాడారు, ఒకళ్ళు ఆటమ్ మీద ఉన్నటువంటి ఛార్జెస్ గురించి మాట్లాడారు. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. రుదర్ ఫోర్స్ ఎక్స్పెరిమెంట్స్ అని, బోర్స్ ఎక్స్పెరిమెంట్స్ అని, డాల్టన్స్ ఎక్స్పెరిమెంట్స్ అని, లెవెజల్స్ ఎక్స్పెరిమెంట్స్ అని, ఫారడేస్ ఎక్స్పెరిమెంట్స్ అని రకరకాల ప్రయోగాలు ఒకళ్లతో ఒకళ్ళకి సంబంధం లేకుండా చేశారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఒక చోట కేంద్రీకరించి కెమిస్ట్రీ అని ఒక పద్ధతిలో చెప్తున్నాం. ముందు ఇది చెప్పాలి, ముందు ఇది చెప్పాలి, ముందు ఇది చెప్పాలి. అదేవిధంగా ఆధ్యాత్మికతలో మూడు స్టెప్స్ ఉంటాయి చెప్పేటటువంటి. మొదటి చెప్పబడేటటువంటి విషయం ఏంటి అంటే ద హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే ఆ కింద ఉన్నటువంటి ఆ డార్క్ ఫ్యామిలీ. ఇక్కడ మనం మూడు ఓంకారాలు ఉచ్చారణ చేస్తాం. మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడా హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లోనే ఉంటాడు. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే ఏంటి అర్థం? ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాల ద్వారా ఉత్తేజించడం దానికి జ్ఞానానికి అనుగుణ్యంగా లొంగిపోయి జీవిస్తాడు. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఈజ్ ద స్లేవ్ టు ది ఇంద్రియాస్. చదువుకోవాలి, చదువుకోవాలనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తుంది. చదువుకోవడం మంచిదని తెలుసు, అలాగే తినకూడనటువంటి ఆహార పదార్థాలు చాలా స్పష్టంగా ఈనాడు సైంటిస్టులు చెప్తున్నారు. భారతీయ ప్రాకృతిక వైద్య నిపుణులు మాత్రమే కాదు, ద పిహెచ్ మిరకిల్ అని ఓ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ గత 10 సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఊపుతోంది. పిహెచ్ మిరకిల్ అంటే అర్థం ఏంటి అంటే మీరు ఆల్కలైన్ ఫుడ్ తింటే మీకు రోగాలు రావు. క్యాన్సర్ కణాలు అందులోకి జపించారు వాళ్ళు. అంత్యవ్యాధుల యొక్క అన్ని కీటకణుల్ని కూడా ఈ పిహెచ్ వాల్యూ ఆల్కలైన్ రేంజ్ లో ఉండే ఫుడ్ తీసుకుంటున్నటువంటి శరీరాల్లోకి జపించారు. ఆశ్చర్యం ఏంటి అంటే ఆ కణాలన్నీ కూడా, ఆ జీవాణువులన్నీ కూడా, బ్యాక్టీరియాలన్నీ కూడా, ఆ వైరస్లన్నీ కూడా తక్షణం చనిపోతాయి ఇంజెక్షన్ ఇవ్వడానికి. రోగం రాదు వాడికి. దానికి సైంటిస్టులు ఏం పేరు చెప్తున్నారు అంటే పిహెచ్ మెరకిల్. మన భారతీయులు ఏం చెప్పారు అంటే నాన్ కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ అని చెప్పారు. పిహెచ్ వాల్యూ 7.4 కంటే ఎక్కువ ఉన్న పదార్థం తింటే మీకు ఆరోగ్యానికి మంచిది సైంటిఫిక్ గా అనిపిస్తుంది. ఆకుకూరలు, వండనటువంటి కూరలు, ఉడకబెట్టినటువంటి కూరలు ఎక్కువ తింటే మీ ఆరోగ్యానికి మంచిది నేను వినాం, అది సైన్స్ కాదు అంటారు. కానీ రెండు ఒకటే. నేను టెస్ట్ చేసి చూశాను. నేను కుక్కుడు వెజిటబుల్స్ కూడా పిహెచ్ వాల్యూ 8 చూపిస్తాయి. కుక్కుడు వెజిటబుల్స్ కూడా, రా వెజిటబుల్స్ సరే సరే హై పిహెచ్ వాల్యూ చూపిస్తాయి. హై పిహెచ్ వాల్యూ అంటే ఆల్కలైన్స్ ఉంటాయి. అంతేకా మీకు ఆరోగ్యం కావాలి అంటే మీరు వెబ్సైట్ లో చూడండి, పిహెచ్ మెరుకులు అని ఇచ్చాడు దాని పేరు కూడా. వైరస్ యొక్క స్వరూపాలు ఆ బ్లడ్ టెస్ట్ తీసి వాళ్ళు చూస్తూ ఉంటే మారిపోయే వాళ్ళకి. వైరస్ అంటే మీకు తెలుసు కదా, దానికి ప్రస్తుతం డాక్టర్ల దగ్గర మందులు స్పష్టంగా లేవు. యాంటీవైరస్ మందులు ఏవో, యాంటీ బ్యాక్టీరియాలు ఉన్నాయి కానీ యాంటీవైరస్ మందులు లేవు. జలుబు కూడా ఒక వైరస్ వల్లే వస్తుంది కనుక జలుబుకి కూడా మందు లేదు. జలుబు గురించి చెప్పేటటువంటి మందులన్నీ కూడా కేవలం మీకు మానసికంగా ఉపశాంతి కలిగజేస్తాయి తప్ప యు ఆర్ కెనీ డాక్టర్ మేము ఇబ్బంది పడదు. ఆ మందులు ఇచ్చే ప్రభావం వేడి నీళ్ళ కాపాడం పెట్టుకున్న వస్తుంది. డైలటేషన్ ఆఫ్ ది గ్లాండ్. ఇంతట ఈ పిహెచ్ మెరకిల్ అనేటటువంటిది మీరు చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేయండి. రాబోయేటటువంటి రోజులలో మీకు ఈ కుక్కుడు ఫుడ్ ప్రపంచంలో దొరకదు. కానీ మరి దొరుకుతుందిగా మాస్టారు, మన సిగరెట్లు కూడా దొరుకుతున్నాయిగా మాస్టారు. సిగరెట్లలో ఏమో రాసింటుంది పైన, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. మనకి ఇంగ్లీష్ రాదు కనుక ఇంజూరియస్ టు హెల్త్ అంటే ఏంటో తెలియదు కనుక కొనేసుకుంటున్నాం. మీ తప్పు కాదు, మీకు భాష తెలియదు. మాకు భాష తెలియదా? మరి ఇంజూరియస్ టు హెల్త్ అన్నా ఎందుకు ఉంటున్నారు మీరు? అంటే మీరు తెలుసుకుంటున్నారా, లేకపోతే ఆర్ యూ ఇగ్నోరెంట్? అది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే మీ ఆచరణ మీకు తెలిసిన జ్ఞానానికి అనుగుణంగా లేదు, అంచేత మీకు ఆ జ్ఞానం లేదు అని మన భారతీయ విషయం చెప్తున్నారు. కోపం వస్తే రావచ్చు, వేరే విషయం. నన్ను మూర్ఖుడు అంటారా, ఇగ్నోరెంట్ అంటే ఫూల్ అని అర్థం. కొంచెం మృదువుగా చెప్పేదంటే ద హాల్ ఆఫ్ ఫూల్స్ అంటాను బదులు ద హాల్ ఆఫ్ ఇగ్నోరెంట్ పీపుల్ అన్నాడు. అంటే యాక్చువల్ గా ఇన్ని రకాలుగా రకరకాల చెప్తున్నా కూడా ఇంద్రియానికి దాసులు అయిపోయినటువంటి మన శరీరాలు. మనం శరీరం చెప్పినట్టు వింటున్నామే తప్ప మన జ్ఞానము చెప్పినట్టు వింటలేదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ద హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంటే ద హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే కళ్ళు చూసుకుంటే మాస్టర్ నాకు బోర్డు కనిపిస్తుంది. ఎంత బాగుందో హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బాగుంటుంది కూడా న్యాచురల్లీ. అక్కడ ఏడు స్టెప్స్ ఉన్నాయి, ఇన్ని కిట్టి కలుపులు ఉన్నాయి, అవే ఉండవు. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ న్యూ. ఏంటి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే, మీరు నిర్ణయించుకోండి, మీకు తెలిసినది మీరు పాటిస్తున్నారా లేకపోతే పాటించడం లేదా? తెలుసు కానీ పాటించడం లేదు, యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఇన్ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనే మనని మనము నిర్ధారణ చేసుకోగలిగేటటువంటి సాహసం వచ్చిందనుకోండి, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీలో వినిపిస్తున్నది. సైలెంట్ గా చెప్తుంది వాయిస్, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు. నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మా అటెండర్ ఒకటి ఉండేవాడు, కెమిస్ట్రీ అటెండర్. అతనికి నాకు ఇష్టం అంటే చాలా ఇష్టం అని తెలుసు, పాపం అవుతుంది. కాలేజీ తెరవగానే నా అలవాటు ఏంటంటే టైం టేబుల్ లో నా ప్రాక్టికల్స్ అన్న టైం టేబుల్ వస్తే ఒకరిని నేను మొదటి రోజైనా రెండో రోజైనా కాలేజీ స్టార్ట్ అయిపోయిందంటే కాలేజీ స్టార్ట్ అయిపోయింది, సున్సెట్ గా ప్రాక్టికల్స్ జరగాల్సిందే. అంతే అతను ఏం చేసేవాడు, కాలేజీకి వచ్చి రెండు మూడు రోజులు అయిందే అతను సొల్యూషన్స్ అవి ఇంకా అవి ప్రిపేర్ చేయడు వచ్చేవాడు. మాస్టర్ ఇంటికి మంచి పాప ఇంజూన్ చేస్తాడు అంటే మాట్లాడేటట్టు ఏమవుతుంది? సరే నాకు తెలుసుగా బలవంతం ఏం చేస్తాం, సరే రెండు మూడు వారాలు అవునులే అని నేను మనసులో అడుగుతుంది అతని క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ ఉండేవాడిని. ఒకసారి అతను చాలా పెద్ద క్వశ్చన్ వేసాడు నాకు, మనిషి తెలిసి కూడా పాప ఎందుకు చేస్తాడు, భగవంతుడే చేయిస్తున్నాడు కదా పాపాన్ని, మరి పాప ఫలితం మనకెందుకు రావాలి, ఎవరికి రావాలి, భగవంతుడికి రావాలి కదా అని ఒకసారి మనసులో ఏమన్నా చాలా రెండేస్తున్నాడు. ఇంకేమండి మాస్టర్ అవుతుంది, ఇంకా దీనికి జవాబు ఏమింది, నువ్వేం చేయించడం లేదని చెప్తున్నాను కదా, ఎవరు చేస్తున్నాను, మరి నువ్వు పాపం చేస్తే ఫలితం ఎవరికి రావాలి, భగవంతుడికి రావాలి. హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పాను ఆయన. కానీ పాపం చేస్తున్నప్పుడు నీకు అది తెలుసా పాపం అని తెలియదా అని చెప్పాను. తెలిసేది పాపం చేస్తారో తెలియదు చేస్తారు, తెలిసే చేస్తారు కదా. అది పాపము అని నీకు చెప్పింది భగవంతుడు, భగవంతుడు మాట వినకుండా చేసింది నువ్వు, ఫలితం ఎవరికి రావాలి? అందువల్ల వస్తుంది ఆయన నీకు. భగవంతుడు ఏం పాపం చేయటం లేదు, భగవంతుడు చాలా స్పష్టంగానే చెప్తున్నాడు నీకు ఏది మంచిదో ఏది తక్కువ. అది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అండి. అంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ మాకు ఎలా తెలుస్తుంది మాట్లాడారు అని మనం చాలా మంది అడుగుతారు, మొన్న కూడా కొంతమంది అడిగారు. ఇవాళ మేము ఎర్రపాలెం గోశాలకు వెళ్తున్నప్పుడు దారిలో ఒకరికి ఒక ప్రశ్న వచ్చింది. ఇదే ప్రశ్న ఏంటి అంటే, ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎలా పనిచేస్తుంది మనలో, మనం ఎలా గుర్తిస్తాం దాన్ని? హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వరకు గుర్తించడం అంత కష్టం కాదు, అందరికీ తెలుస్తూనే ఉంటుంది ఇది మంచిది కాదు అని. ఎప్పుడు కూర తినకూడదు అందరికీ తెలుసు, మసాలాలు తినకూడదు అందరికీ తెలుసు, మాంసం అది ఎక్కువ తినకూడదు అందరికీ తెలుసు, కానీ జరుగుతూనే ఉంటున్నాయి. అమెరికాకి వెళ్ళొచ్చిన వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను, ఏమయ్యా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని. ఏమో మాస్టారు పరిస్థితి ఎలా ఉందా, వెజిటేరియన్ ఫుడ్ అని మీరు ఏ రెస్టారెంట్ వెళ్ళి అడిగినా వాళ్ళకి తెలియదు, వాళ్ళు వెజిటేరియన్ అనుకునేటటువంటి ఫుడ్ అంతా నాన్ వెజిటేరియన్ పార్ట్ ఉంటుంది, వాళ్ళకి అసలు వెజిటేరియనిజం అంటే ఏంటో తెలియదు. కానీ అది మంచిది కాదని వాళ్ళకి తెలుసు, అంతేక హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. వీఆర్ ఇన్ ది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎప్పుడు అయితే మీరు కష్టపడలేదు మంచి అని తెలిసినా కూడా మీరు అది చెయ్యలేదు, మీరు మూర్ఖులు కానీ ఉన్నారు, ఇగ్నోరెంట్ కానీ ఉన్నారు, అది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ഹോൾ ഓഫ് ഇഗ്നോറൻസ് അദ്ദേഹം സൂക്ഷിച്ച ഇന്ദ്രിയാണ് ഇത് പാലിക്കണം. പൊതുവെ ലേക്ക് സാധന ചെയ്യുവാനും മാസ്റ്റർ കാലിൽ അവരിലേക്ക് പോകുന്നതാണ്. మా తమ్ముడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాడు 8 గంటల కంటే ముందు ఎప్పుడు లేవాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్న చిన్న రిక్వెస్ట్ అన్నాడు. వాడు అంత ప్రేమగా మాట్లాడతాం నాకు మొదటిసారి అన్నమాట రిక్వెస్ట్ అంటాం. అన్న నువ్వు ఇది చెయ్యలేవాడు ఏమన్నాడంటే అన్న ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏంటంటే రేపు నువ్వు 2 గంటలకి నేను చెప్తాను నేను తీసుకోవాలి అన్నాడు. అసలు 2 గంటలకి నువ్వు లేస్తే కదా, నువ్వు 8 గంటల కంటే ముందు లేవవు ఎప్పుడు. నువ్వు 2 గంటలకి లేచినప్పుడు నేను లేస్తాను లేని అంత ధైర్యంగా పడుతున్నాను. నేను వీడియో లేస్తాను లేని ఎప్పుడు లేవలేదు. కరెక్ట్ 2 గంటలు లేపిస్తాడు. లేచేస్తే స్నానం చేసేసింది, టీ పెట్టేశాడు. ఎందుకంటే నాకు టీ తాగే అలవాటు ఉంది బాగా. కాశీలో ఒకటే అది ఒక ఆట అయిపోయింది. నాతో ఆడుకునేవాడు మనిషి బయటికి వెళ్తాను ఇంటికి వెళ్తాను కాఫీకే జావన్నాడు. ఆగిపోయాను మళ్ళా 1 గంట కబుర్లు చెప్పుకున్న తర్వాత వెళ్తాను అనేవాడి కాదు కాఫీకే జాను ఆగిపోయాను. అంటే ఇది అంటే అంత ఇష్టం నాకు. ఆర్టీ రీడింగ్ చేశాడు తెలుస్తే మా తమ్ముడికి నా అలవాటు జరిగండి. నిద్ర లేచేసరి కల్లా టీ ఉంది. ఏం మొహమాట పడకుండా టీ తాగిస్తాను. మొహం కడుక్కోలేదు, ఏం కడుక్కోలేదు. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉన్నాను అంటే మీరు నన్ను క్వశ్చన్ చేయకండి. అదేంటంటే మొహం కడుక్కోకుండా టీ తాగిస్తారని నిజమని. కానీ ఇందుకు ఎందుకు లేకపోరా అన్న. నాన్న క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఆస్ట్రేలియా వస్తుంది. నేను ఒక్కడిని చూస్తే నాన్నగారు ఒప్పుకోరు. నాన్నగారు ఒప్పుకోరు కనుక నువ్వు కూడా లేచి చూసావు అనుకో నిన్నేం అందరు నాన్నగారు. నాకు క్రికెట్ ఇష్టమే కానీ లేచి చూడటం ఇష్టం లేదు కానీ లేచేసాడుగా సరే చూశారు. ఇంతకు నేను చెప్పింది అర్థమైందా? నీకు నచ్చిన పనికి ఏది అడ్డు రాదు. క్రికెట్ చూడాలనుకుంటే నువ్వు 2 గంటలు లేచి 5 రోజులు నన్ను లేచి నాకు టీ కూడా ఇచ్చి అదే చదువుకో అంటే ధ్యానం చేసుకో అంటే హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే అర్థమైంది కదా. నీకు నచ్చింది అయితే నువ్వు చేయగలవు. నీకు ఏది నచ్చుకోండి ఇంద్రియానికి తృప్తి ఇచ్చేది అదేదైనా కావు. ఇంకా హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉన్నటువంటి వాడు నేను చేయలేకపోయాను అని అనొద్దు. దయచేసి మీరేమనాలి అంటే నాకు చేసే ఇష్టం లేదు అని కరెక్ట్ లైన్ లో పడతాను. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దాటటానికి మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోండి. నేను ఇది ఎందుకు చేయలేకపోతున్నాను అంటే పక్క వాళ్ళు లేపలేనండి, లేకపోతే పొద్దున్నే లేచి సాధన చేస్తుందో అనుకున్నానండి, లేపలేదు ఎవరు. చదువుకోవాలనండి, నేను చదువుకోలేకపోతున్నాను మాస్టర్ అని ఎంతమంది వస్తారు. మీరు ఒక మాట అనిస్తే కాదండి చదువు వచ్చేస్తుంది కదా మార్కులు వచ్చేస్తాయి. కానీ నాకు ఇప్పటికే వచ్చిన సందేహం, మరి మీకు ఆ సందేహం ఎప్పుడైనా వచ్చిందో లేదో, ఎవరైనా ఏ గురువు దగ్గరికి అయినా వెళ్ళి నాకు సినిమా చూడాలని ఉంది మాస్టారు కానీ సినిమా చూడలేకపోతున్నాను అని అన్నాడా? అందుకదా ఎలా అర్థమైందా? సినిమా ఎందుకు చూడగలుగుతున్నాడు? ఇష్టం లేదు. చదువుకోలేక ఎందుకు పోలేకపోతున్నాడు? ఇష్టం లేదు కనుక. సింపుల్ లాజిక్. అంచేత హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ నుంచి మీరు బయటపడాలి అంటే ఏకైక మార్గం ఏంటంటే ఇష్టం తెచ్చుకోవాలి. ఇష్టం తెచ్చుకోవాలి. దీనినే భాగవతంలో శ్రవణము కీర్తనము అంటాం. శ్రవణము అంటే ఏంటి? ఇంజనీరింగ్ కోర్స్ ఉందిగా, చాలా మంచిదిగా. సాఫ్ట్వేర్ కోర్స్ ఉందిగా, చాలా మంచిదిగా అని వింటాం మనం. ఇన్నంత మాత్రాన మనం జాయిన్ చేస్తే మన పిల్లల్ని కీర్తనం అది చేసిన వాడు ఇంత గొప్పవాడు అయ్యాక, అది చదువుకున్న వాడికి నెలకి 60,000 జీతం వస్తుంది కదా. ఇదంతా కీర్తనం. అందుకే కీర్తనం అంటే ఏదో భగవంతుడి కీర్తనం అని అనుకోవద్దండి. ద ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మొట్టమొదటి యూ హ్యావ్ టు హియర్. నువ్వు వినాలి ముందు వినకుండా దాని మీద నీకు అసలు ఆలోచనే వెళ్ళదు. శ్రవణం అయిన తర్వాత కీర్తనం, ఇది ఇంత గొప్పది, దీనివల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అని ఎప్పుడైతే మనం పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతామో లేకపడిపోతుంది. మనం చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో దాని ప్రాసెస్ ని మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనం కూడా బలవంతంగా చదివాను తప్ప ఇష్టపడి చదవలేదు కనుక అది గుర్తుంచుకోండి. పేరేం పండుగని కూడా నేను చెప్తున్నానండి నా పిల్లవాడిని వింటండి, మీరు చెప్పండి వింటారు. కారణం అంటే నీకు ఇష్టం లేకుండా నేను చదివావు. నేను సినిమా తీసే నాకు గుర్తులేదు, ఒక తండ్రి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్నప్పుడు ఏదో సిగ్గు లేదుగా నీకు లెక్కలో సున్నా, ఫిజిక్స్ లో సున్నా, కెమిస్ట్రీలో సున్నా అంటే పిల్లవాడు నవ్వుతూ ఉంటాడు. సిగ్గు లేదా నవ్వుతావా నీకు నాన్న, అది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అతక మీద నుంచి పడింది అది చూపిస్తున్నావు అని అర్థం అండి. ఇందుకే చెప్తున్నాను హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో అందరం ఉన్నాం, అందరం ఇంద్రియానికి బానిసలమే. పక్కవాడు బానిస కాకూడదు అనుకుంటావు నువ్వు, మరి అది జరగదు, జరగదు. అది నువ్వు హాల్ ఆఫ్ లెర్నింగ్కి వెళ్ళి చెప్పు, నువ్వు ఒక బెడ్ పైన ఉంది, నువ్వు ఒక బెడ్ పైన ఉన్నప్పుడు పిల్లవాడు చెప్పిన మాట వింటాడు, దాన్ని ఇది హాల్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి, అక్కడ బ్రెయిన్ పనిచేస్తా, ఇంద్రియాలు పనిచేయటంటే బుద్ధి పనిచేస్తుంది. ఇది అయితే ఆపేద్దాం, ఆ పైద ఆపేద్దాం, దీనిలోకి పైద ఆపేది అప్పుడు ఉందిలే అమ్మా, అవి ఏ ట్రైనింగ్ ఇస్తున్నాయన్నారు, ఏం నేర్చుకోమంటున్నాయి, అది హాల్ ఆఫ్ లెర్నింగ్ సార్. ఇది ఎలా అర్థమైంది మీకు, హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంటే ఏంటో అర్థమైంది, యు ఆర్ ఇన్ ద హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్. మీరు కన్ఫ్యూషన్స్ ఇచ్చుకోకండి, మీలో మీకు ఇచ్చుకుంటే ఆధ్యాత్మిక జగతం ఏం కుదరదు, సత్యాన్ని నాశ కలగకూడదు. యు హ్యావ్ టు ఫేస్ ద ట్రూత్. ఫేస్ ద ట్రూత్ ఏంటంటే కష్టపడే పని నేను చెయ్యను, కష్టపడే పని మేము చెయ్యము అనేది మీరు కాదు అని గుర్తుంచుకోండి. మీ శరీరాలు కష్టపడటానికి ఇష్టపడతలే, మీరు శరీరానికి బానిసలైపోయే మాట అంటున్నారు అన్నది గుర్తుంచుకోండి. ఆ కోరిక మీది అనుకునేటటువంటి ఇగ్నరెన్స్ లో ఉన్నారు. కష్టపడలేము, సాధించలేము, కొంచెం తగ్గిస్తే ఉందండి, నో ప్రాబ్లం. అది చూసే వాళ్ళకి బాధ కానీ నేను గమనించుకోవటం లేదుగా, నా మీద పురుషులు వాడుతుంటుంది, ఇట్స్ ఓకే. మీ మీద పట్టడం లేదు కదా పురుగులు, నాకది తెలియటం లేదు పడుతున్నాయండి, ఆయన మీద హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్, పురుగులు నా మీద పడుతున్నాయని నాకు తెలియలే, ఉందిలే లక్ష. ఇప్పుడు మా అనవసరంగా అవసరపడుతుంది, వదిలి వదిలి డోంట్ డిస్టర్బ్ ది క్లాస్. అంతేత మనం హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో ఉన్నామని గుర్తు చేసుకోండి. చెయ్యాలి కానీ చెయ్యము, రేపటి నుంచి చేస్తాము అనేటటువంటి మాట హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్. సిగరెట్ తాగటం మానే కావు, అది మంచిది కాదు అంటే రేపటి నుంచి మానేస్తాం కనుక ఇవాళ ఇంకో రెండు సిగరెట్ పెట్టలు కొనుక్కు తెచ్చుకుని నువ్వు తాగుతున్నావంటే అది మూర్ఖతమే. అసలు ఒడ్డు బాబు అంటే రేపు నుంచి మానేస్తాను కనుక ఇవాళ రోజు కంటే ఎక్కువ తాగుతాను. ఇంకో కథ వింటూ ఉంటాను నేను చాలా సార్లు, మా తాతగారు చెప్తూ ఉంటారు ఇవంతా కూడా, పాడు కోడి అప్పుడే కూల్చిందా, పాడు కోడి అప్పుడే కూల్చిందా అని ఒక ఆవిడ చాలా బాధపడింది. ఎందుకు అంటే ఆవిడ నెక్స్ట్ రోజు వచ్చేటటువంటి ఏకాదశి వ్రతం చేయాలి అనుకుంది. మరి రేపు ఏకాదశి వ్రతం చేయాలి కదా, ఇంకా ఇవాళ నుంచి తింటే మొదలెట్టండి, సాయంత్రం బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ లాగింగ్ చెప్తుంది, ఇంకా ఈవిడ సింటమ్ పూర్తవలేదు అంటే ఏకాదశి ఉపవాసానికి తగిన ప్రిపరేషన్స్ ఆవిడ పూర్తి కాలేదు. రథవ కూడా ఏం చేసింది, ఇవంతా హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సెషన్ నిర్ణయం, హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సెషన్ నిర్ణయం. మేము పూజలు చేస్తున్నాం మాస్టర్, మాకు అచ్చి రాలేదు. మూర్ఖత్వం ఎంతో, ఆ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ అర్థం చేసుకోండి. ఇగ్నోరెన్స్ యొక్క పరాకాష్ఠ, ఏ నామము చేస్తే పతిత పావనమయ్యేటువంటి ఆ నామం మీ కష్టాలు తీసేస్తుందని చెప్తారు. ఆ నామం యొక్క కష్టం కలగజేసింది అంటే నమ్మేవాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఏమనుకోవాలి, హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అర్థమంతం ఇగ్నోరెన్స్ ఎలా పనిచేస్తుంది? మేము మంత్రజపం చేయొచ్చా చేయకూడదా మాస్టర్? చేయొచ్చా చేయకూడదు? యుద్ధంలో, శత్రు మధ్యంలో, అగ్ని మధ్యంలో, క్షౌర మధ్యంలో దుర్గా పరిస్థితిలో చెప్తాడు, చుట్టూరా అగ్ని ఉండి నిన్ను మండించేస్తూ ఉంటే, రాజు నిన్ను బందిఖానాల్లో పడిస్తూ ఉంటే, కిడ్నాపర్స్ నిన్ను ఎక్కువ ఎక్కడో మూల పడిస్తే నువ్వు లలితం చేసుకో. అంటే అక్కడ నువ్వు స్నానం చేయడానికి నువ్వు పట్టుబట్టు పట్టుకోవడానికి నీకు ఉంటుందా? కిడ్నాపర్స్ ఇస్తారా నాయన నన్ను స్నానం చేసుకుని పూజ చేసుకో, మేము కూడా మీ పూజలో పాల్పంచుకుంటాము. అలాంటి చోట చేసుకోమని చెప్తూ ఉంటే ఇంట్లో చేసుకోవటానికి మాకు ఎలా కుదురుతుందండి? కుదరదండి. కావాల భోజనం చేశాక ఆసనాలు వేయకూడదు అని చెప్పాడు. అప్పుడే నేను భోజనం చేశాను. నేచర్ఫీల్ హాస్పిటల్లో నేను నాలుగు సంవత్సరాలు పెట్టుకున్నాను, అప్పుడే భోజనం చేశాను. నాతో పాటు నా యోగా ఇన్స్ట్రక్టర్ కూడా భోజనం చేశాడు. సరే, 100 రూపాయల నోటు కింద పడేశా. భోజనం చేసిందా నేను ఇద్దరం 100 రూపాయల నోటు కింద పడింది. ఏంటి అని వంగారం ఉండక్కర్లేదా? వంగితే మీరు ఏ ఆసనం వేశారు? పాదహస్తాసనం. ఇంతకీ పాదహస్తాసనం భోజనం చేశాక వేయొచ్చా వేయకూడదా? నాకు తెలియలేదు ఇప్పటికీ కూడా. అంటే ఎగ కొట్టడానికి మనం అనేక కండిషన్స్ పెట్టుకుంటాం. తక్షణం చేసేటప్పుడు నేర్చుకోండి మంచి పని. అందుకు చెప్తున్నాను, అంతే తప్ప మాస్టర్ పెట్టారు పబ్లిక్ మీటింగ్. భోజనం చేశాక పాదహస్తాసనం వేసుకోమన్నారు, అది నేను అందే. నేను అన్నది ఏంటి అంటే, నీకు అవసరం అవుతే శరీరాన్ని వంచవచ్చు, కానీ నీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే ఖాళీ కడుపును చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అదే కష్టానికి తెలియని వాడు ఏం చేయాలి? అదే కష్టపడి నీకు ఖాళీ కడుపు మీద చాలా ఎక్కువ లాభాలు వస్తాయంటే ఎప్పుడు చేయాలి ఆసనాలు? ఖాళీ కడుపును చేసుకోవాలి. ఆ లాజిక్తో చెప్పబడ్డాయి తప్ప నువ్వు శరీరాన్ని భోజనం చేస్తే కడపకూడదు అని చెప్పలే. ఖాళీ కడుపు మీద చేయనటువంటి మీరు ఆసనాలు భోజనం తృప్తిగా తిన్న తర్వాత చెయ్యరు అనే నమ్మకంతోనే ఇది నేను చెప్తున్నాను. నాకు బాగా కాన్ఫిడెన్స్ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మీద. నువ్వు ఎంతైనా చెప్పుకో, నువ్వు ఆసుకో, మైక్ పెట్టేసుకో. అక్కడి నుంచి బయటపడటం చాలా కష్టం. దానినే రామాయణంలో ఈ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నే దశరథుడు వర్సెస్ రావణాసురుడుగా చిత్రీకరించారు. అది తర్వాత ఆలోచించున్నాం. కానీ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గురించి మీకు బాగా తెలియాలి అంటే రావణాసురుడు చూస్తే అర్థమైపోతుంది. అంతా తెలుసు అడిగితే మనకి అంతా తెలుసు. ఇక్కడ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి బయటపడటానికి మీకు రెండు మార్గాలు చెప్తున్నాను నేను. అందుకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి బయటపడాలి అంటే మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటి అంటే, 24 గంటలు మిమ్మల్ని మీరు ఒక ఫిక్స్డ్ టైం టేబుల్లో బిగించుకోండి. ఫిక్స్డ్ టైం టేబుల్ అండ్ డోంట్ ఇగ్నోర్ ఇట్. ప్రశ్నే లేదు. అతనే మింటారు ప్రెసిడెంట్ అయ్యాక కూడా తన అలవాట్లు మానుకోలేదు. అందులో ఒక అలవాటు ఏంటి అంటే పొద్దున్నే జాగింగ్ చేయటం. అలా జాగింగ్ చేస్తున్నప్పుడు తన జోడు లేచర్ కట్టుకుంటున్నాడు. కట్టుకుంటే ఒక సెనేటర్ కదా మరి ప్రెసిడెంట్ జాగింగ్ చేస్తా ఉంటే మరి వస్తారు కదా అందరూ కొంతమంది వచ్చారు వచ్చి అదేంటి మీ స్టూడెంట్స్ మీరే కట్టుకుంటున్నారా అన్నది అంటే ప్రెసిడెంట్ లింకన్ ఏమంటే నువ్వు ఎవరి చూడు కట్టావా నాయన మీ దేశం నువ్వు కట్టుకోతా అన్నారు కానీ అందుకోసం చెప్పలేదు ఇది దీని కంటిన్యూషన్ లో జరిగేది ఏంటి అంటే బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ ఈ బ్లాక్ దాటి ఆ బ్లాక్ దాటి ఆ బ్లాక్ దాటి ఏదో 11 బ్లాక్స్ దాటి మళ్ళీ వైట్ హౌస్ వచ్చేది ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు లింకన్ పరిగెత్తి ఆ బ్లాక్ కి వస్తే గడియారాన్ని కరెక్ట్ చేస్తున్నారు ఈ టైంకి ఈ బ్లాక్ దాటుతూ ఉంటే ఖచ్చితంగా టైం ఇంత ఉంటుంది కాలమేమో కాలానికి మీరు టైట్ షెడ్యూల్ వేసుకోండి వదిలిపోకండి దట్ ఈస్ ద ఓన్లీ వే టు క్రాస్ ఓవర్ హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇంకో దారి లేదు టైం టేబుల్ చాలా పర్ఫెక్ట్ గా ఫాలో చేసేటటువంటి మూల శక్తి సూర్యుడు 2075 సంవత్సరం పొద్దున్నే ఎన్ని గంటలకి సూర్యుడు ఉదయిస్తాడు అని మనం ఇవాళ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా అదే టైంకి సూర్యుడు ఉదయిస్తాడు రెగ్యులారిటీ యొక్క పరాకాష్ఠ టైం టేబుల్ యొక్క పరాకాష్ఠ సూర్యుడు అంతేత రెగ్యులారిటీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే యు లెర్న్ ఫ్రమ్ సన్ సూర్యుడి దగ్గర నుంచి నేర్చుకోండి దీని తర్వాత హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ నుంచి బయటపడటానికి ఇంకొక సూత్రం ఉంది తక్షణమే చేయటం ఇందాక చెప్పిన సూత్రం ఏంటి రిజిడ్ టైం టేబుల్ రిజిడ్ టైం టేబుల్ ఇన్ని గంటలకి ఫోన్ చేస్తాను అంటే ఖచ్చితంగా అన్ని గంటలకు ఫోన్ చేయండి ఇన్ని గంటలకి మంచి బాగుంటాను అంటే ఖచ్చితంగా అన్ని గంటలకు మంచి చేస్తాను ఇన్ని గంటలకి నిద్రపోతాను అంటే మనసు వచ్చేసి కళ్ళు మూసేసుకోండి నిద్ర వచ్చిందా లేదా అనే ప్రశ్న లేదు అక్కడ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎస్లీ మాట్లాడుకోండి ఎవరు మాట్లాడించిన కావాలంటే గురి పెట్టండి ఇంత నకిలి గురే కానీ మనుషులకి అది గురువుతో అర్థం ఏమవుతుందంటే వీడు డీప్ స్లీప్ లో ఉన్నాడు అదే క్లియర్ వీడు పాటిస్తూ వస్తుంది వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ప్రకృతిలో అనేక రకాలుగా వస్తుంది సూర్యోదయము చంద్రోదయము సూర్యగ్రహణము చంద్రగ్రహణము రకరకాలుగా వస్తుంది ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఇది మన వెన్నుపూస మీద షట్చక్రాలుగా వస్తుంది సూర్యోదయం కరెక్ట్ గా ఎప్పుడు జరుగుతుందో అన్నది యోగికి తన శరీరంలో తెలిసిపోతుంది సూర్యాస్తమయం ఎప్పుడు జరిగింది అన్నది యోగికి తన శరీరంలో తెలిసిపోతుంది సూర్యగ్రహణం ఎప్పుడు పట్టబోతుందో అన్నది యోగికి తన శరీరంలో తెలిసిపోతుంది ఇది ఈ 5 చక్రాల గురించి చెప్పినటువంటి విషయము ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఎలా చెప్పబడిందో చూడండి నేను చదివింది పట్టుకోగలుగుతారేమో చూడండి బిఫోర్ ద థాట్ ఈజ్ ఎంటర్డ్ ఎలా చెప్తే పేజ్ నెంబర్ 12 ఫ్రాగ్మెంట్ వన్ లో మొదటి పేరా దాటేయండి రెండో ఫ్రాగ్మెంట్ వన్ తీశారా ఫ్రాగ్మెంట్ 1 ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ పేజీ వచ్చిందా మీకు ఊహ అనకపోతే నాకు తెలియదు చూసారా అందరూ చూడండి, దీజ్ ఫస్ట్ పేర్ అవుతున్నాయండి, సెకండ్ పేర్ అవుతున్నాయండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ లైన్. ఫారెన్ ఉందా అక్కడ? ఉందా అక్కడ ఫారెన్? మీకు సరే, మిగతా వాళ్ళు నేను మూవ్ అంటారులే. ఉందా అక్కడ? నెక్స్ట్ వెన్, తర్వాత మళ్ళీ వెన్, తర్వాత చెప్తున్నాను దెన్, బిఫోర్, మళ్ళీ బిఫోర్, మళ్ళీ బిఫోర్, మళ్ళీ ఫార్, అండ్ మధ్యన క్యాపిటల్ లెటర్స్ లో ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ వచ్చిందా? ఏ నెక్స్ట్ చూడండి, ఇట్ డైస్ సోల్ స్మైల్స్, ఆ పారాగ్రాఫ్ దాటేయండి. వెన్ టు ద వరల్డ్, ఆ పారాగ్రాఫ్ దాటేయండి. దాని ముందు అంకెనే ఇవ్వలేదా? నంబర్స్ ఇచ్చాడా? ఉన్నాయి కదా. ఇప్పుడు వెన్ వ్యాక్సిన్ స్ట్రాంగర్ అనే దానికి నెంబర్ ఎంత ఉంది? 16, రైట్, ఓకే. అదే ప్రాబ్లమ్. ఫోర్త్ పేజీలో ఉంది. ఎయిటీ ఫోర్ చూడండి, 84. When the disciple, Kuchina, 84, when the disciple sees, okay? Student, ఇది మొత్తము హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ని దాటి వేసేటటువంటి సాధన. When the disciple sees and hears, అంటే disciple చూస్తాడు, వింటాడు. And when he smells and tastes, వాసన చూస్తాడు, రుచి చూస్తాడు. Eyes closed, కళ్ళు మూసుకుని, ఇది మీరు చేయవలసినటువంటి సాధన. కళ్ళు మూసేసుకుని బయట శబ్దాలు వినకండి. ఆ లోపల ఉన్నటువంటి ఆ హాలో ఉండే గుహ, కంఠకూపం, అక్కడ దృష్టి పెట్టుకోండి. ఈ సైకిల్ హియర్ సందే, బయట శబ్దాలు వినొద్దు. మీరు ఈ సైకిల్ హియర్ సందే, ఆ దేని ఏంటి వస్తుంది అంటే ఈ సౌండ్ వస్తుంది. మీకు ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. ఇక్కడ వచ్చే సౌండ్ ఏంటి? బయట నుంచి వచ్చేటటువంటి, నాకు కష్టంగా ఉంది, నాకు వినటానికి బాగుంది, తింటానికి బాగుంది, రుచి బాగుంది, చూడటానికి బాగుంది, పాటలు బాగున్నాయి వినటానికి. ఎక్స్టర్నల్, ద హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇదంతా ఎక్స్టర్నల్ సౌండ్. ఇక్కడ ఇంటర్నల్ సౌండ్. అంతర్వాణి అని పేరు, అందుకే దీనికి తెలుగులో ద వాయిస్ ఆఫ్ సైలెన్స్. దివ్య దృష్టి అంటే కళ్ళు మూసుకుని ఇక్కడ మీరు చూడగలిగితే అది దివ్య దృష్టి అవుతుంది. అది దివ్య దృష్టి మీకు వస్తే నోరు తెరవగానే మీ నోటిలో బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. యశోద అది చూడగలిగింది, కౌశల్య దాన్ని చూడగలిగింది. గుర్తుందా మీకు కదా, బాలకృష్ణుడు నోరు ఉంచినప్పుడు ఆవిడకి మొత్తం బ్రహ్మాండం కనిపిస్తుంది. మీరు నోరు ఇచ్చినా మొత్తం బ్రహ్మాండం ఉంటుంది అక్కడ, కానీ మీ దృష్టి అసలు ఆ బ్రహ్మాండం మీద ఉండదు. ఎక్కడ ఉంటుంది? బయట ఉండేటటువంటి సౌండ్స్ మీద ఉంటుంది. అంటే మీ క్లోజ్ యువర్ ఐ సీ దేర్ అండ్ హియర్ దేర్, దాన్నే దివ్య దృష్టి, దివ్య శ్రవణము అన్నాడు. భగవద్గీత 12వ అధ్యాయానికి ముందు విశ్వరూప దర్శనం అని ఒక అధ్యాయం వస్తుంది. ఆ విశ్వరూప దర్శనంలో అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, నాకు నీ దివ్య రూపము చూడగలిగేటటువంటి సామర్థ్యం ఉంది అనుకుంటే చూపించు. మనం అడిగేస్తామంటే మాకు కనిపిస్తుందా మాస్టారు కళ్ళు మూసుకుంటే ఈ దివ్య దృష్టి, ఈ దివ్య శ్రవణం ఖచ్చితంగా మీకు వస్తుంది. కానీ కావాల్సింది ఏంటి అంటే ముందు బయట ఉన్నటువంటి ఈ సౌండ్స్ మిమ్మల్ని పెనిట్రేట్ చేయకూడదు. అవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఆరెంజ్ మీకు వినిపించటం లేదా? వినిపిస్తున్నాయి, కానీ అవి అటు తగలుతున్నాయి. మీకు అవి వినిపిస్తూ ఉంటాయి, మీరు పట్టించుకోకూడదు. దాన్ని కళ్ళు ముంచుకుని When the disciple sees and hears, and when he smells and tastes, చూడటము వినటము దాని తర్వాత ఏం జరగాలి? స్మెల్స్ దివ్య గంధము, దివ్య గంధానులేపనమని విశ్వరూప దర్శనంలో వస్తుంది. దివ్య గంధం, డివైన్ స్మెల్స్ అండ్ టేస్ట్, దివ్యమైనటువంటి రుచులు మీకు రావటం మొదలు పెడతాయి. అది ఎప్పుడు వస్తుంది అంటే నేను మీకు చెప్పాను, చేసే ముద్ర మీరు ప్రాక్టీస్ చేసుకోండి అని నాకు తెలియదు ఎంతమంది చేయటం మొదలెట్టారు. ఎందుకంటే మీరు అస్ట్రాలజీ అయిన తర్వాత మీకు కరెక్ట్ గా డ్రాస్టిటీ ఈ జన్మలో కుదురుతుందో కుదరదో తెలుసుకోవాలి. ఒకవేళ అస్ట్రాలజీ కాదు, ఇంకో మూడు జన్మల తర్వాత మనకి సవ్యమైనటువంటి అది వస్తుంది అంటే ఓకే, పాపం అస్ట్రాలజీ చెప్పడానికి అంతా చేశాడా ఇంత తెలియదు నాకు. కానీ నా సలహా ఏంటి అంటే, హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దాటాలి అంటే కనీసం నేను క్లాస్ చెప్తున్నప్పుడైనా మీరు చైతన్య ముద్రలో తెలుసుకోండి, కనీసం ఒక సెషన్లో అయినా మీకు అర్థం అవుతుంది. అది నాలిక బయటకి తిట్టి పెట్టుకోండి. ఆ చేతిని ముద్ర వేసినప్పుడు మీ నాలిక ఎక్కడ తగులుతుందో అక్కడ నుంచి ఇవన్నీ ఆవిర్భవిస్తాయి, మీరు ఇవన్నీ ఆవిర్భవిస్తాయి. చూడండి అక్కడ ఎక్కడి నుంచి చెప్పాడు అంటే సీజ్, కళ్ళు ముసుకుని ఎక్కడ సీజ్, ఈ నాలిక అన్నిటికీ ఎక్కడ తెలుస్తుందో ఈ సీడే హియర్దే. నాలిక శబ్దోత్పాదనకి కర్మేంద్రియం, శబ్దోత్పాదనకి కర్మేంద్రియం, సమ్ సౌండ్ విల్ బి ప్రొడ్యూస్ దాన్ని చూడండి. నాలిక కదలకుండా సౌండ్ వచ్చింది కనుక దీన్ని మన భారతీయ ఋషులు వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనలేదు, అనాహత నాదము అన్నారు. అనాహత నాదము అంటే నాట్ క్రియేటివ్, నువ్వు దాన్ని తయారు చేయలేదు, దానంతా అది ఆవిర్భవిస్తుంది. చూడండి అది ఎలా వస్తుందో. నెక్స్ట్ ఏంటి, స్మెల్ ఇట్. నెక్స్ట్ టేస్ట్ ఇట్. అంటే ఏంటి, మీ శ్రవణేంద్రియాలు, మీ చూపు, మీ వాసన, మీ నాలిక అన్ని అంతర్ముఖం అయిపోయి ఇన్నర్ వాయిస్ వినటానికి తగినటువంటి పరిస్థితి మీరు కల్పించుకున్నారు. దీనిని స్పిరిచువల్ పతంజలి యోగ సూత్రాలలో ధారణ అంటారు. అంటే బాహ్య శబ్దాల నుంచి మనస్సు తీసివేసి అంతర్గతమైనటువంటి శబ్దాల వైపు మనం వెళ్ళాము. ఇది వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇయర్స్ షట్, ఐస్ క్లోజ్, మౌత్ అండ్ నాస్ట్రిల్స్ స్టాప్డ్. అంటే ఏం చేయాలి మీరు, నాలిక అలా వెనక్కి పెట్టిన తర్వాత చేతులతో ఏం చేయక్కర్లే మీరు, ఆ మానసిక స్థితికి వెళ్ళాలి. ఏ స్థితికి వెళ్ళాలి, ఐజ్ క్లోజ్. ఎప్పుడైతే ఈ ఐజ్ ఆర్ క్లోజ్, ఇంకా బాహ్య దృష్టి ఆగిపోతుంది. ఐజ్ క్లోజ్ తర్వాత ఇయర్ షట్, అంటే చెవుల్లో దూదులు అది ఏం పెట్టుకోకర్లే, బయట తప్పులు వెనకండి. అంతే, ఇప్పుడు అమెరికా నుంచి ఎక్కడి నుంచి ఫోన్ చాలా లైట్ గా వస్తూ ఉంటే ఐఎస్టీడీ బూత్ లో చుట్టుపక్కల గోళ జరుగుతూ ఉంటుంది. కానీ మీరు వింటే చుట్టుపక్కల గోళ మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా. అంటే ఏమైంది, బాహ్య సౌండ్ సిటీ మీ ఇయర్స్ షట్ మూసేయాలి. చెవులు పెట్టుకుని, వేళ్ళు పెట్టుకుని, బూదులు పెట్టుకుని మూసుకోకండి. న్యాచురల్ గా అది విత్డ్రా అయిపోతుంది. ఆ విత్డ్రా అయిపోతానే ధారణ అంటాం. ఐజ్ షట్, విత్ మౌత్ అండ్ నాస్ట్రిల్స్ క్లోజ్. బాహ్య వాతావరణం నుంచి వచ్చేటటువంటి వాసనని గమనించాలి. నోరు దిప్పం, ఇది వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి చాలా స్పష్టంగా సాధనాత్మకమైనటువంటి వివరణ ఇందులో ఇచ్చి ఉంది. చైతన్య ముద్ర యొక్క వివరణ ఇది. దెన్ ద ఫోర్ సెన్సెస్ ఆర్ బ్లెండ్. ఏ సెన్సెస్ బ్లెండ్ అయ్యాయి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు పట్టుకోగలిగితే చాలా విచిత్రమైనటువంటి ఒక చమత్కారం జరుగుతుంది. మీలో ఏమేం జరిగింది అక్కడ, ఐస్ క్లోజ్, రెండోది ఇయర్స్ క్లోజ్, మౌత్ షట్, నాస్ట్రిల్స్ షట్, నాలుగింద్రియాలు వెళ్ళిపోయి. ఇంకా ఏం చేయండి, మిగిలింది పరిస్థితి చెప్పేశారు మీకు. నిన్న చెప్పాను కదా జ్ఞానేంద్రియం కర్మేంద్రియాలు, నాలుగు ఇంద్రియాలు క్లోజ్ అయిపోయాయి. నాలుగు ఇంద్రియాలని మనం
ఎప్పుడైతే క్లోజ్ చేస్తాము, పరీక్ష అనేటటువంటిది మీలో నిద్రలేస్తుంది. పరీక్ష అనేటటువంటి నిద్ర లేస్తుంది అనేది హ్యాండిక్యాప్డ్ వాళ్ళని చూస్తే నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కళ్ళు లేనటువంటి వాళ్ళకి స్పర్శ చాలా యాక్టివ్గా అయిపోతుంది. రష్యాలో అక్కడ కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి వేళ్లతో చదవచ్చు, రంగులు కనిపెట్టవచ్చు అని సైకాలజిస్ట్ ప్రూవ్ చేశారు. అంటే మనకి చాలా ముఖ్యమైనటువంటి ఇంద్రియము ఏమిటి అంటే స్పర్శ. ఆ స్పర్శను ఉత్తేజితపరుచుకోవటానికి మనము ఈ నాలుగింటిని క్లోజ్ చేస్తున్నాం. ఏ నాలుగింటిని క్లోజ్ చేస్తాం అంటే కదా, ఐ క్లోజ్, ఇయర్స్ క్లోజ్, మౌత్ క్లోజ్, చెస్ క్లోజ్. ఇది ఎప్పుడైతే చేస్తామో ఆ గురు స్పర్శ మీకు అందుతుంది, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీకు అందుతుంది. అది సాధన రహస్యం ఇక్కడ. వెన్ ద ఫోర్ సెన్సెస్ బ్లెండ్ అండ్ రెడీ ఆర్ టు పాస్ ఇంటూ ద ఫిఫ్త్, ఫిఫ్త్ ఏంటి స్పర్శ, డెప్త్ ఆఫ్ ద ఇన్నర్ టచ్, దెన్ ఇంటూ ద స్టేజ్ ఆఫ్ ఫోర్ పాస్డ్ ఆన్. అంటే ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఈ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుంచుకోండి. ఈ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ కంటే ముందు ఏం చేయమని చెప్పాను నేను, 9 ఓంకారాలు చేసుకోండి అని చెప్పాను నేను. ఈ 9 ఓంకారాలు చేసుకున్న తర్వాత ఈ చైతన్య ముద్ర ద్వారా ఈ సాధన చేసుకుంటే మొదలు పెడితే ఏం జరుగుతుంది అంటే, మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేస్తారు. కానీ ఇక్కడికి జంప్ చేసినా దీంతో సంబంధం రాలే మీకు. ఆత్మబుద్ధి మనస్సు స్పిరిచువల్ ప్రయత్నం సంబంధం రాలే. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? మీ బ్రెయిన్ లోనే ఉన్నారు, మీ యొక్క బుద్ధిలోనే ఉన్నారు. గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే ఈ బుద్ధిని ప్రచోదన చేస్తుంది. జీవయోన ప్రచోదయ అంటే ఆ కళ్ళు మూసుకున్న తర్వాత ఈ 4 ఇంద్రియాలు 5వ దాంట్లో కనిపించేటటువంటి పంచముఖి గాయత్రి సాధన ఎప్పుడైతే మనం చేస్తాము, మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఈ బ్రిడ్జ్ ఏర్పడుతుంది. ఇది ఏర్పడాలి. ఈ మొత్తం సాధన వెదరిటీస్ క్రిస్టియన్, వెదరిటీస్ ముస్లిం, బుద్ధిజం, జైనిజం, ఎనీజం, రేపు ఫ్యూచర్ లో ఇంకో కొత్త ఇజం వచ్చినా, మొత్తం మీద మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి అంటే దిస్ లింకప్. ఎక్కడి నుంచి ఎక్కడికి లింకప్ అవుతుంది అర్థమైందా, మనస్సు యొక్క 3వ తలం నుంచి మనస్సు యొక్క 1వ తలానికి లింకప్ అవ్వాలి. దీనిని సేతు బంధన అంటాం. ఆసనాలలో సేతుబంధ ఆసనం అని ఒక ఆసనం ఉంది. దాన్ని నిజంగా దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. సేతుబంధ ఆసనం అన్నది తెలియకపోతే ఇక్కడ ఆసనాల గురించి తెలిసిన గురుజీలు ఉన్నారు, వాళ్ళని అడగండి. రేపు అడుగుతానండి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎప్పుడు అడగాలి? తక్షణమే. తక్షణమే అనే నా క్లాస్ కట్ చేసి అడగండి. నా క్లాస్ అయిపోయాక నిర్ణయించుకోండి ఆ సేతుబంధ ఆసనం. అది ఈ బ్రిడ్జ్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ ద ఫిఫ్త్ ఓ ఫ్లేయర్ ఆఫ్ ది థాట్ ఆల్ దీస్ అగైన్ హ్యావ్ టు బి కిల్డ్ బియాండ్ రీయానిమేషన్. అన్నిటికంటే ముఖ్యంగా ఏం జరగాలి అంటే ఇంకా బాహ్య జగత్తులో ఉన్నటువంటి శబ్దము, బాహ్య జగత్తులో ఉన్నటువంటి దృశ్యము, బాహ్య జగత్తులో ఉన్నటువంటి రుచి, బాహ్య జగత్తులో ఉన్నటువంటి రూపము మిమ్మల్ని యానిమేట్ చేయకూడదు. యానిమేట్ చేయకూడదు అంటే ఏంటి, ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది చూడగానే నా కొడుకులు, ఇది చూడగానే నాకు కావాలి. నటించకండి. జాగ్రత్త, జ్ఞానముతో ఈ స్థితికి మీరు రావాలి తప్ప ముందుగా మాస్టర్ ఇది వద్దన్నారు కదా నువ్వు వదలటానికి ట్రై చేసావనుకో, ఓ విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఒక గురువుకి బంగారం నేర్చే విద్య తెలుసు, ఆయన ఏ శిష్యుడికి నేర్పలేదు. ఒక శిష్యుడు మాత్రం కట్టి తీసి నీకు బంగారం నేర్చే విద్య తెలుస్తున్నావు, నువ్వు నేర్పకపోతే సంతస్తా అని. ఎంత గురువైనా సంతస్తానంటే ఏం చేస్తాడు, నేర్పుతానా? కానీ రేపు పొద్దున్న 4 గంటలు రా, అది సిలోరియాని కంటే ముందు నేర్పాలి అన్నాడు. సరే, 2వ రోజు స్నానం చేసి వచ్చాడు, నేర్పిస్తాడు మంత్రం మొత్తం. ఎవరైనా చెప్పటం మర్చిపోయావా, లేకపోతే మోసగిస్తున్నావా, మోసగించావని తెలిసిందో సంతస్తా అన్నాడు. మంచిగా అండి, ఒక విషయం చెప్పలేదు, నాకు తెలుసుగా ఈ గురువులు అందరూ మోసగానే మన క్యారెక్టర్ గురువుల మీద ఆపాదిస్తామని గుర్తుంచుకోండి. ఏ గురువు మోసగాడు కాదు, మోసగాడు మనం. సాధన లేకుండా, జ్ఞానము లేకుండా గురువు నుంచి వరదానాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళ మనం మోసం చేస్తున్నాం. గురువులు ఎవరిని మోసం చేయరు. కానీ కథలో శిష్యుడు ఏమన్నాడు, శిష్యుడు మోసం చేస్తూ నాకు ఒక విషయం నేను చెప్పలేదు, నేను చెప్తామని అనుకోలేదుగా, మరి నువ్వు బలవంతం చేసుకున్నావు కనుక చెప్తున్నాను నా గురువు చెప్పింది. చెప్పే చెప్పే ఏం లేదు, నువ్వు మంత్ర జపం చేస్తున్నప్పుడు కోటి గురువుతో ఆలోచించుకో అన్నాడు. వచ్చి అంతేనా, నేను అసలు కోటి గురించి ఎందుకు ఆలోచిస్తానన్నది. సరే మంచి వెళ్ళాను. ఇంకా వీడు మంత్ర జపం చేయటం మొదలెట్టేశారు కదా, చెప్పాడు వాడు. ఇందుకు చెప్పాడు స్వామి అన్నాడు, నువ్వే కదా అయ్యా కట్టి పెట్టి నా మీద చెప్పమన్నావు. నేను అది చెప్పలేదుగా నీకు. అసలు చూడండి, గురువు సంకష్టాన్ని ఉన్నటువంటి వ్యక్తికి కూడా వాడు మంచి కోరాడు. వీడు సాధన అది చెప్తే చేయలేడు కనుక చెప్పలే, కానీ వీడు మూర్ఖత్వం. అంచేత వదిలించుకోవటానికి ట్రై చేయకండి, డైవర్ట్ చేయటానికి ప్రయత్నించండి. తేడా అది. వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో మీరు చాలా జాగ్రత్తగా, ఈ టెక్నాలజీ అంతా ఏం చేస్తుంది అంటే బయట ఉన్నటువంటి దృష్టిని మీరు నాలుగ మీదకి తెచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ టెక్నిక్. నాలుగు మీద తెచ్చుకోకపోయినా వస్తుంది అది, కానీ తాత కాని వాళ్ళకి టెక్నాలజీ చెప్పాల్సిందే కదా. అంతేత నిరంతరము చైతన్య ముద్రలో ఉండండి. చైతన్య ముద్ర గురించి మా గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య 500 పేజీలు రాశాడు. హౌ టు యూజ్ చైతన్య ముద్ర, A4 size pages, 500 పేజీలు రాశాడు ఆయన. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అది ఎలా ఉపయోగపడుతుందో. అంతేత మీరందరూ కూడా ఇందులో, మీరు ఇప్పుడు ఈ క్షణంలో చైతన్య ముద్రలో ఎంతమంది ఉన్నారు? అబ్బో మరి ఇంకే, మీరు అసలు అందరూ చాలా గొప్పవాళ్ళు. ఇంకేంటే నేను ఇప్పుడు చైతన్య ముద్రలో లేను, చెప్పినవా? అది ఇంపార్టెంట్, అది ఇంతేనా అనిపిస్తుంది మీకు. ప్రకృతిలో అన్ని ఇంతే, చిన్న రెటీనా. ఎంత చిన్న రెటీనా అని మీకు తెలుసు కదా. కాస్త అది బిజింగ్ అయింది అనుకోండి, అయితే బుద్ధి వాళ్ళు అయిపోతుంది, ఇంకా ప్రకృతిలో ఏమీ కనిపించింది. అంచేత దయచేసి డోంట్ థింక్ ఇట్ ఈస్ సో సింపుల్. ఇదే అందుకని స్పీచ్, వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో చాలా డైరెక్ట్ గా దాని గురించి చెప్పింది. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే విదేశీయులకి భారతీయ సాంప్రదాయాల గురించి తెలియదు. ఇదంతా బదులు కేసరి ముద్ర అని చెప్పేసి అయిపోయింది. కానీ కేసరి ముద్ర అనేది చదవకుండా మనం విన్నా మనకి ఏం అర్థం కాదు. ఆ విధంగా ప్రైవేట్ కి చేసినటువంటి సేవ అతులనీయమైనది. అండ్ ఇన్ ద ఫిఫ్త్ ఓల్డ్ లేయర్ ఆఫ్ ది థాట్, ఆల్ దీస్ అగైన్ హ్యావ్ టు బి కిల్డ్ బియాండ్ ది రీయానిమేషన్. ఈ నాలుగు ఎప్పుడైతే మీరు చేసుకోగలిగారో, ఈ నాలుగు అంటే అర్థమైంది కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కానీ మీరు ఆ స్థితికి ప్రయత్నించండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీడింగ్ దిస్ బుక్. కేసరి ముద్ర ఒక్కటి మీరు స్పష్టంగా అర్థం చేసేసుకుంటే, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి మీరు టెలిఫోన్ లైన్ వేసేసుకున్నట్టే. నో సీన్ ఐస్ క్లోజ్, నో హియరింగ్. నో హియరింగ్ అంటే చెవుల్లో దూరి పెట్టుకోకండి. దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి? ఆ లోపల నుంచి ఏదైనా సౌండ్ వినిపిస్తుందా? నాలుక మట్టబడింది, కళ్ళు మూసి ఉన్నాయి, లోపల నుంచి సౌండ్ ఏదైనా వినిపిస్తుందా? దాని తర్వాత అంటే ఏదైనా రూపం కనిపిస్తుందా? ఎనీ ఫామ్, ఎనీ టేస్ట్, ఏదైనా రిపీట్ వస్తుందా? దీని మీద ఏమి మనసు పెట్టుకోండి. అంటే ఐస్ ఇన్సైడ్, ఇయర్స్ ఇన్సైడ్, నోస్ ఇన్సైడ్, టంగ్ ఇన్సైడ్, అన్ని లోపల వీటికి వెళ్తే అర్థమైందా? కూర్మంగా నేవ సర్వశ అంటాడు భగవద్గీతలో. దీన్ని ఏ విధంగా అయితే కూర్మము తన ఏమంటారా కాళ్ళని తోకని లోపలికి తీసేసుకోగలదో, అదే విధంగా మీ డైరెక్షన్ మార్చుకోండి. అదొక్కటి చేయండి. మీరు చేయగానే ద ఫిక్స్, అండ్ ఇన్ ద ఫిక్స్ ఓ స్లేయర్ ఆఫ్ దై థాట్ స్పర్శ నిమిషి తెలుగుతుంది. దాన్నే సమర్థ సద్గురు స్పర్శ అంటాం. నిజమైనటువంటి గురువు మీ లోపల నుంచి ఆవిర్భవిస్తాడు. బయట ఉండేటటువంటి ఫిజికల్ పుస్తకాలు కానీ, బయట చెప్పేటటువంటి గురువులు కానీ మీ నిజమైనటువంటి గురువులు కాదు. అసలైనటువంటి గురువు నీకు అంత స్పర్శతో లభిస్తాడు.
సాధకుల చరిత్ర అంతా తీసుకుండండి. ఒక్కడికి కూడా బాహ్య జగత్తే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు పుస్తకం చదివాం, మనం మాట్లాడుకుంటున్నాం, ఇదంతా ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాం, ఇది కూడా వాయిస్ ఆఫ్ సైలెన్స్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టి మీరు ఇది నేర్చుకోండి అని బలవంతంగా మిమ్మల్ని లాక్కొస్తుంది అన్నది కూడా గుర్తుంచుకోండి. నథింగ్ బై కాన్ విత్ హోల్డ్ ద మైండ్ ఫ్రమ్ ఆల్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్, ఆల్ ఎక్స్టర్నల్ సైట్స్, విత్ హోల్డ్ ఇంటర్నల్ ఇమేజెస్ లెఫ్ట్ ఆన్ ద సోల్ లైఫ్ ఎ డార్క్ షేడో దేశిస్తాను. ఇందులో నేను మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, మీరు ఎలా కళ్ళు ముచ్చుకున్న తర్వాత ఆ పరమహంస స్థితి పొందేటటువంటి ఏ గురువు యొక్క స్వరూపాన్ని అయినా మీరు చూసుకుంటే చాలా లాభంగా ఉంటారు. ఎందుకంటే మనంతట మనము ఆ స్థితికి చేరుకోవటం చాలా కష్టం. ఆ స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తి సహాయం మీరు తీసుకుంటే తొందరగా వెళ్ళిపోతారు. కానీ గురువుని ఎక్కడ వెతుక్కుంటామని నన్ను వెతుక్కోకండి. గురువు సర్వత్రా ఉన్నారు. మీరు పిలవాలే తప్ప, మీరు ఐడెంటిఫై చేయాలి తప్ప, హి యాక్ట్. అంతేత మీకు నచ్చింది ఏదో ఒక గురువుని కళ్ళు ముంచుకుని ఆ గుహలో పెట్టేస్తుంది, ఆ రూపాన్ని చూస్తూ ఉండండి. అప్పుడేమవుతుంది, ఈ స్థితిని థౌ ఆర్ట్ నౌ ఇన్ ధారణ ద సిక్స్త్ స్టేజ్ అన్నాడు. సిక్స్త్ స్టేజ్ ఏంటి? డివైన్ స్పర్శ. భలే స్పర్శ నోట్లండి, చిన్నగా వెళ్ళింది అనమాట. అంటే హనుమంతుడు సురస నా నోట్లోకి వెళ్ళినట్టు ఈ దోమ గారు మంచి డివైన్ స్పర్శ. ఆ డివైన్ స్పర్శకి నేను ఏం పెట్టుకోమన్నాను అక్కడ, మీకు నచ్చినటువంటి గురుమూర్తులు పెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఈ విద్యను మనకు అందించినటువంటి సంబంధులు గురువులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఏ రూపాన్నైనా నేను సజెస్ట్ చేస్తాను. మీకు నచ్చిన గురువులు ఎవరైనా ఉంటే ఆ గురువుని చేసుకోండి. ఇది ఓన్లీ పొజిషన్, ఇది ధారణ అంటాం. ఈ స్థితి వరకు అంటే ఏంటి, కళ్ళు మూసేసుకున్నారు, కౌంట్స్ అన్నింటిని లోపల నుంచి తెచ్చేసుకుని ఆ గురువు యొక్క స్పర్శకి ఎదురు చూస్తూ ఆ గురు స్వరూపాన్ని మీరు ఊహించుకుంటూ ఉంటే, ఆ గురువు యొక్క లక్షణాలను మీరు అలా ధ్యానం చేస్తూ ఉంటే అది ధ్యాన స్థితి అంటాం. గురువు యొక్క లక్షణాలను ఎలా ధ్యానం చేస్తామో అనేటటువంటి మీకు తెలియాలి అంటే 300 శ్లోకాలు ఉన్నటువంటి గురు గీత అనే ఒక శివపార్వతీ సంవాదం ఉంది. అది గురు ధ్యానానికి అంతకంటే మంచిదైనటువంటి ముక్కు నాకు దొరకలేదు. గురుగీత అధ్యయనం చేయండి, అందుకే నేను చెప్పాను. ఈ క్లాస్ తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ కంటిన్యూ దీస్ క్లాసెస్ ఎవ్రీ థర్డ్ మంత్. చెప్పినప్పుడు నేను డిసెంబర్ కదా, జనవరి కాకుండా మళ్ళీ ఫిబ్రవరిలో ఐ విల్ కంటిన్యూ దీస్ క్లాసెస్ ఫర్ 1 ఇయర్, ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్. ఇంకేటంటే ఈ గురుగీత మళ్ళీ నాకు సిక్స్ టైం, కానీ మనకి వాయిస్ ఆఫ్ సైలెన్స్ అర్థం చేసుకోవటానికి మొత్తం టెక్నాలజీ ఇవాళ మీకు పూర్తి చేసేస్తా. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే అర్థమైంది కదా, హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఎలా దాటాలి మనం. రిజిడ్ టైం టేబుల్, వెరీ వెరీ రిజిడ్ టైం టేబుల్ ఉండాలి మీకు. రెండోది మంచి పని తక్షణం చేసేయాలి, అంటే తప్ప దీనివల్ల అవుతుంది, దానివల్ల అవుతుంది, ఇవాళ మూడో ఉంది. ఎవరో ఒకళ్ళు విగ్రహ ప్రతిష్టాపన గురించి వైజాగ్ లో అడిగారు నన్ను, ఎప్పుడు అది అయింది? డిసెంబర్ 23rd, అక్టోబర్ 23rd అని అడిగారు. మాస్టర్ సిద్ధేశ్వర విగ్రహం రెడీగా ఉంది, మీరు వచ్చారు, మీరు ఒక డేట్ ఇస్తే నువ్వు చాలా తప్పు పని చేసావని నేను డేట్ ఇవ్వను కదా అంటాను. సిద్ధేశ్వర విగ్రహం నన్ను ప్రతిష్ట చేయమంటే అక్షరం పద అంటాను తప్ప మూఢవది నేను చూసుకోను. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. మూఢం చూసుకుని పెట్టే మూఢత్వం నీలో ఉంటే భగవంతుడి విగ్రహానికి నేనేం చేయలేను. నేను ఫిక్స్ చేయగా ఇది నా ఆలోచన విధానం అది అని మధ్యాహ్నం 12:30 ఆ శాస్త్రకుండి యజ్ఞం అయిపోయిన తర్వాత అక్టోబర్ 23rd వచ్చేది. అంతేమంటారా మాస్టర్ అని అది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 1/2 తర్వాత వచ్చాడు మాస్టర్ గారు. నేను ఫోన్ చేసినాను, అక్కడ విగ్రహాన్ని తెచ్చి పెట్టేశారు, మీరు రండి.
అదే పద్ధతి. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దాటాలి అంటే తక్షణం మీరు చేయాలి. తక్షణం చేయకపోతే ఇంకా మంచి పని చేయలేదు మీరు, ఆ ముహూర్తం దాటిపోతుంది. ఇంకా ముహూర్తాలు అవి చూసుకుంటే లైక్ చేస్తారు కదా. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈ క్లాస్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే, ఉండండి సార్ నా టైం టేబుల్ లో చూస్తాను, నేను బిజీగా ఉండే ఆ సినిమా చెప్తాను, ఆ రోజు రాత్రి ఇంకో పని ఏమో ఉండేమో. అంటే నేను దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు వాయిస్ ఆఫ్ సైలెన్స్ కాదు, మీ పనులకు ఇంతకుండి మీ పనులకు ఇంపార్టెన్స్ నేనే కాదన్ను. కానీ ఆలోచన విధానం మారాలి మీకు, తక్షణం చేసేటటువంటి ఆలోచన విధానం మారాలి. రెండోది ఏం చెప్పాను నేను, కేసరి ముద్ర వేసుకోండి. ఆశ్చర్యమైనంత వరకు డేలో కేసరి ముద్రలో ఉంది. ముందు మెకానికల్ గా చేసుకోండి, ఎక్స్పర్ట్ అయితే దొరుకునేం కాదు. దీనివల్ల ఏమవుతుంది, ముందు ఫస్ట్ మీకు రావాల్సినటువంటి కమెంట్ ఏంటి అంటే, అదేంటో ఈయన వాయిస్ ఆఫ్ సైలెన్స్ క్లాస్ వెళ్ళిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయింది. కానీ షేక్స్పియర్ కేసులు పెరగండి, వాయిస్ ఆఫ్ సైలెన్స్ నవ్వుతో సీరియస్ అయితే వస్తలే, మీరు మాట్లాడటం లేదు కనుక ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ బికమ్ సీరియస్. ఓకే, దీని తర్వాత ధ్యాన విధానం గురించి చెప్పాను నేను. ధ్యాన విధానంలో ఏం చేయాలని చెప్పాను నేను, గురువు యొక్క ధ్యానం చేసుకోండి. గురువు యొక్క ధ్యానం చేసుకోవటానికి చాలా అద్భుతమైనటువంటి ఒక బుక్ ఉంది థియోసాఫికల్ సొసైటీలో, టైప్ ది సీట్ ఆఫ్ ది మాస్టర్, జిడ్డు కృష్ణమూర్తి. తను తన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తన గురువు తనకి ఏ విధమైనటువంటి మార్గదర్శక సూత్రాలు ఇచ్చారు. అంతే ఎట్ ద సీట్ ఆఫ్ ది మాస్టర్ నేను రోజుకి 3 లైన్లో ఒక పారాగ్రాఫ్ చదువుకుంటూ చేతిని ముద్ర పెట్టుకుని ఆ గురువుని ధ్యానం చేసుకుంటూ ఆ పారాగ్రాఫ్ ఏదో ధ్యానం చేసుకుంది కాదు. హితప్రజ్ఞ స్థితి గురించి భగవద్గీతలో చెప్పబడింది, కృష్ణుడి రూపం వహించడం ధ్యానం చేసుకుంది. అనేక మార్గాలు గురు ధ్యానం చేయటాను. అప్పుడు నేను ఏ స్థితికి వెళ్ళాను, ధ్యాన స్థితికి వెళ్ళాను. ఈ ధ్యాన స్థితిలో మీరు ఉన్నారు, గురువు యొక్క రూపం ఉంది, ఆ గురువు యొక్క బోధ ఉంది, గురువు యొక్క బోధన మీరు ధ్యానం చేస్తున్నారు. సడన్ గా ఏమవుతుందో తెలుసా, ఒకరోజు యూ బికమ్ ద గురువు, నువ్వుండవు ఇంకా గురువే ఉంటాడు, అది సమాధి. అంటే సమాధి మన చేతుల్లో లేదు, సమాధి అనే స్థితి గురువు తీసుకొస్తాడు. కానీ చాలా తొందరగా తీసుకొస్తాడు గురువు, మీరు ఇలాగ దాన్ని సమర్పణ చేసుకోగలిగితే. ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత, సమాధి స్థితి అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా, 4 ఇంద్రియాలను క్లోజ్ చేసుకుని చైతన్య ముద్రతో పరిస్థితిని మనస్సులో పెట్టుకుంటూ గురు స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ మనని మనం మర్చిపోతూ గురువు మాత్రమే ఉండేటటువంటి స్థితిని సమాధి స్థితి అంటాం. ఈ సమాధి స్థితి తర్వాత ఫ్రాగ్మెంటెడ్ టు స్టార్ట్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ గురించి చెప్తున్నాను నేను. ఫ్రాగ్మెంట్ 2లో దేర్ ఆర్ 2 మెథడ్స్. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానికి 2 మెథడ్స్ చెప్తుంది బ్రావెట్స్కి. ఒకటి డాక్ట్రిన్ ఆఫ్ ఐ, ఇంకోటి డాక్ట్రిన్ ఆఫ్ హార్ట్. ఈ 2 మార్గాలు కూడా భగవద్గీత మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి, డాక్ట్రిన్ ఆఫ్ ఐ అంటే ఏంటి అంటే జ్ఞాన విజ్ఞాన యోగం, డాక్ట్రిన్ ఆఫ్ హార్ట్ అంటే మోక్ష సన్యాస యోగము. అంటే ఇది 7వ అధ్యాయము, ఇది 18వ అధ్యాయం. కొంచెం అవగాహన ఉందా భగవద్గీత మీద, మీకు అవగాహన ఉన్నామని చేతులు ఎత్తండి కాస్త. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చేకేరి ముద్రలో ఉన్నాం, బ్రెయిన్ దగ్గర చేకేరి ముద్రలో ఉన్నాం. ఈ చేకేరి ముద్రలో గురు స్పర్శ ద్వారా గురు ధ్యానంలోకి వెళ్ళాం. గురు ధ్యానం చేస్తూ ఏ స్థితిలో వెళ్ళిపోయాం మనల్ని మనం మర్చిపోయాం. గురువు మాత్రమే ఉన్నది, ఆ గురువు మాత్రమే ఉండేటటువంటి స్థితిని మనము సమాధి అంటాం. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఏ స్టేట్ ఆఫ్ మైండ్? మనస్సులో ఇదే స్టేట్, ఆది అనుపాదక తర్వాత ఆత్మ, మైండ్ లో ఆత్మ. ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? మనస్సు యొక్క ఆది కాలానికి వెళ్ళాలి. ఎలా వెళ్తారు చూడండి. ఆ కింద ఉన్నటువంటి లైన్ త్రిభుజంలో ఈగో, ఇక్కడ కనెక్షన్ ఉంది. చూస్తున్నారా మీరు? ఈ మార్గం గుండా వెళ్ళాలి మీరు. దిస్ ఈజ్ ద పాయింట్. ఈ పాయింట్ ఏంటి అంటే ఇన్స్టింక్ట్ అంటాం మనం. ఇన్స్టింక్ట్ అంటే ఏంటి? సహజంగా వచ్చేటటువంటి గుణం. ఆకలి వేస్తుంది, ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది? తిను. దాహం వేస్తుంది, ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది? నిన్ను తాగు. నిద్ర వస్తుంది, ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది? పడుకో. యూ కాంట్ స్టాప్ ఇట్. ఆహార నిద్ర భయం ఐదునంత, ఇది నాలుగు ఇన్స్టింక్ట్ ప్లేన్కి తగినటువంటివి. ఈ ఇన్స్టింక్ట్ ప్లేన్ ఎక్కడుంది? మూడో పాయింట్ లో ఉంది. అదే క్లియర్. మూడో పాయింట్ అంటే ఏంటో, మనస్సు యొక్క ఆది తలము కాకుండా అనుపాదక తలము కాకుండా మనస్సు యొక్క ఆత్మ తలంలో ఉంది. ఆత్మ ఇన్స్టింక్ట్ ఒకటే అని గుర్తుంచుకోండి. మీ యొక్క ఆత్మ వల్లే మీకు ఇన్స్టింక్ట్స్ వస్తున్నాయి, లేకపోతే ఆ ఇన్స్టింక్ట్స్ పనిచేయవు. అంచేత ఎప్పుడైతే నువ్వు ఆ ధ్యాన ముద్రలో గురువు యొక్క రూపాన్ని ఊహించుకుంటూ ఉంటావో, సడన్ గా నీకు నీ పూర్వజన్మ స్మృతులన్నీ గుర్తుకొస్తాయి. అది ఫస్ట్ టెస్ట్. నా ఇన్స్టింక్ట్స్ నాలో లేచాయా లేదా? ఉదాహరణకి కొంతమందికి బెల్లం చూస్తే, కొంతమందికి బొద్దింకని చూస్తే భయపడాల్సిన అవసరం ఏం లేదు బొద్దింకని చూసి. కానీ ఎందుకు భయపడతాడు? అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ బొద్ది ఫాస్ట్ లైఫ్. అంటే ఇన్స్టింక్ట్ అనేటటువంటిది బుద్ధిజంలో జాతక కథలుగా చాలా ప్రసిద్ధి పెట్టే, బుద్ధుడు యొక్క జాతక కథలు ఆయన పూర్వజన్మల గురించి చెప్తే, ద 48 లైఫ్స్ ఆఫ్ ఆల్సియోన్ అని ఒక బుక్ ఉంది, తెప్పించుకోండి అది. ఐ థింక్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఎందుకంటే మంచి పుస్తకాలన్నీ అవుట్ ఆఫ్ ప్రింట్ లో ఉంటాయి. పనికిరాని నావెల్స్ అన్ని 100 మిలియన్ కాపీస్ సోల్డ్ అని నాకు టైటిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి కొన్ని చదువుతాను కూడా నేను, చదవద్దు నేను అంటే. కానీ ఈ బుక్ ఫిలాసఫికల్ లిటరేచర్ లో ఒక ఆణిముత్యం, ద 48 లైఫ్స్ ఆఫ్ ఆల్సియో, అంటే ఈ ఇన్స్టింక్చువల్ డెవలప్మెంట్ గురించి చెప్తుంది. అంటే ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ ద 48 లైఫ్స్ ఆఫ్ ఆల్సియో. ఆల్సియోన్ అనేది బుద్ధి కృష్ణమూర్తి యొక్క రహస్య నామము. ఆల్సియోన్ ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు చదవండి. మీరు నిజంగా మీరు వాయిస్ ఆఫ్ సైలెన్స్ తెలుసుకుని గురువులు చెప్పినటువంటి ఈ చమత్కారాలు మీరు చెయ్యాలి అనుకుంటే కష్టపడాల్సిందే. లేకపోతే ఐటీఐ అవుతారంటే బండబాదులు బాస్తారు తప్ప మీకు సచ్ నాన్సెన్స్ ఇన్ నాట్ ఎన్ఓఎన్సీ ఎన్ఏయుఎన్సీ అవి మీకు అర్థం కావు. అంటే ఈ బుక్స్ సంపాదించండి. మీరు అడగండి నన్ను ఎలా దొరుకుతుంది మాస్టారు, మేము వాళ్ళకి చెప్పేసాం వాళ్ళు చెప్పించలేదండి, మీ ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ బట్టి చదువుతారండి. చెప్పించకపోతే ఏం చేయాలి మీరు? నేనేం చేశానంటే అడయారికి మనిషిని పంపించి నాకు కావాల్సిన పుస్తకాలు పెట్టించాను. అడయార్ లైబ్రరీలో ఉన్నటువంటి నాకు దొరకని కొన్ని పుస్తకాలు ఉంటే లైబ్రరీలో వాళ్ళని బతిమాలిపోయి జెరాక్స్ చేయించి పెట్టించాను. ఇంట్రెస్ట్ ఉంటే అచ్చేసుకోవాలి మీరు. అంతే తప్ప మళ్ళా నేను వచ్చి అడిగినప్పుడు మాస్టర్ మీరు ఏదో ఏఎల్ అన్నారు అంటే ఏం ఏఎల్ అన్నానో నాకు గుర్తుండదు. తర్వాత ఓహో ఆల్సియాన్, అదే మాస్టర్ ఏంటి చెప్పించుకోమంటారా ఇంటికి వద్దంటారా? ఏం చెప్తాను నేను. అంతట మీరు ఏదేం చేసుకోవాలి? ద ఈగో అనేటటువంటి బుక్, ద కాజల్ బాడీ సిఎంఆ బుక్. ఈ బుక్ ఉంటేనే నెక్స్ట్ క్లాస్ లో మిమ్మల్ని నా క్లాస్కి రానిస్తాను. ఈ ఈగో ఏం చెప్తుంది అంటే ఇప్పుడు నేను చెప్తే ధ్యాన విధానం అంతా చెప్తుంది. దీని గురించి మొత్తం ఉంది అందులో, హౌ టు యూటిలైజ్ ఇట్. నాట్ యువర్ బ్రెయిన్, యువర్ బ్రెయిన్ ఈజ్ ద కర్మేంద్రియ ఆఫ్ ఈగో. కళ్ళు కాళ్ళు ఎలాగోతే ఇంద్రియాలు, బ్రెయిన్ కూడా ఒక ఇంద్రియమే. దేని యొక్క ఇంద్రియము అంటే దీని యొక్క ఇంద్రియం. ఇంకా హౌ టు యూటిలైజ్ బ్రెయిన్ కాదు, హౌ టు యూటిలైజ్ ఈగో, అది ఆ పుస్తకంలో చెప్తుంది. ద కాజల్ బాడీ బై ఏఈ పౌడర్, ఖచ్చితంగా ఆ పుస్తకం తీసుకోండి. ఇంకోటి ఏం చెప్పాను నేను, ద 48 లైవ్స్ ఆఫ్ ఆల్సియోన్. అక్కడ 48 జన్మల కిందట 2 కిలోమీటర్ల దూరం నుంచి బుద్ధుడిని చూస్తాడు ఆయన. పశువుల కాపరిగా ఆయన బుద్ధుడని కూడా తెలియదు ఆయన, 2 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తాడు. ఆ దర్శనము 48 జన్మలలో అతన్ని బుద్ధుడిని చేస్తుంది. అందుకని ఆ గురు స్వరూపాన్ని మేము చైతన్య ముద్ర వేసుకుని చూడమనుకున్నాను. ఆల్సియోన్ తోటి 48 లైవ్స్ పట్టింది. నాకున్నటువంటి అనుభవము, నేను నేర్చుకుంటున్నటువంటి విధానం బట్టి నేను గ్యారంటీగా ఏం చెప్తున్నానంటే 5 ఏళ్లలో మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు, దుఃఖత్వానికి వెళ్ళిపోతారు. ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. కావాల్సింది ఏంటంటే కొంచెం సీరియస్, కొంచెం తపన. ఆ ఇన్స్టింక్ట్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి అన్న దాని చెప్తే చెప్తున్నాను నేను. ఇన్స్టింక్ట్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి, ఫ్రమ్ అవర్ పాస్ట్ లైఫ్. అంతేత ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే ఫామ్ అవటం మొదలెడుతుందో మీకు పాస్ట్ లైఫ్ అన్నీ కూడా గుర్తు రావటం మొదలెడతాయి. ఈ పాస్ట్ లైఫ్ గురించి మనకి ముందు స్పష్టంగా అవగాహన రాదు. హౌ వి రిమెంబర్ అవర్ పాస్ట్ లైఫ్ అని 5-6 ఆధారిత బుక్ ఉంది శ్రీశాస్త్రం లిటరేచర్లో. శ్రీ జినరాజదాస బుక్ చాలా బాగుంది. అంటే పాస్ట్ బర్త్ లో మీరు ఏం చేస్తుంటే ఈనాడు ఈ ఇన్స్టింక్ట్ మీకు ఉన్నది అన్నది అర్థం అవుతుంది మీకు. కరెక్ట్ గా తెలియాల్సిన అవసరం లేదు ఫలానా ఊళ్ళో ఫలానా పేరు గల వాళ్ళగా పుట్టాను అని. 3-3-9 అన్నది మీకు అర్థమైంది ఇన్స్టింక్ట్. అది కరెక్ట్ మంది చెప్పేస్తారు 3-3 ఎంత అంటే 9 అది మీకు వచ్చు కదా. అది వచ్చిందని మీకు తెలిస్తే చాలు. ఏ ఊళ్ళో ఏ టీచర్ దత్తం పట్టుకుని నన్ను సాగు కొడితే ఏ రోజు నాకు ఇది గుర్తొచ్చింది ఇన్స్టింక్ట్ అన్నది అనవసరం కదా. అంచేత పునర్జన్మ గుర్తు రావటంలో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఏం చేస్తే ఈ ఇన్స్టింక్ట్ నీలో ఉన్నది, ఇన్స్టింక్చువల్ అబ్జర్వ్. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అది మీకు మొట్టమొదట అర్థమవుతుంది. ఇంకా ఇన్స్టింక్ట్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది, edgarkc.com. This spelling is .com. అద్భుతమైనటువంటి వెబ్సైట్. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లో ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా దీని తన వైట్ హౌస్ కి రప్పించుకునే, ఇంకా ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి వాళ్ళు ఆ వరల్డ్ వార్ ని కంట్రోల్ చేస్తున్నారు. edgarkc.com చాలా బుక్స్ ఉన్నాయి. ఇందులో ఈ బుక్ గ్యారంటీగా ఉంచుకోండి మీ దగ్గర, మెనీ మ్యాన్షన్స్. మెనీ మ్యాన్షన్స్ అంటే అనేక జన్మలలో మనం ఉంచుకున్నటువంటి దేవాలయాలు, దేహాలు. ఇన్స్టింక్ట్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు, ఇంటెలిజెన్స్ కి వెళ్తారు. ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది, కన్వీనియన్స్ గా మారింది ఇంటెలిజెన్స్. కానీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది. అందువల్ల నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఏం పని చేయాలి, అది ఇంటెలిజెన్స్. ఇన్స్టింక్ట్ కాదు, చాలా అర్థమైందా. ఇన్స్టింక్ట్ అంటే ఏంటి, నేచురల్ రియాక్షన్. ఇంటెలిజెన్స్ యూజింగ్ రీజన్, యూజింగ్ లాజిక్. నేను సమాధి స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంకా ఇంటెలిజెంట్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. మిల్లిమిల్లిగా అది ఏమవ్వాలి, ఇంట్యూషన్ గా మారాలి. ఆ ఇంట్యూషనల్ ప్లేన్ ఇది, దిస్ ప్లేన్. అక్కడికి చేస్తాం అంటే ఇన్స్టింక్ట్ నుంచి ఇంటెలిజెన్స్, రీజన్ అండ్ లాజిక్ నేర్చుకుని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం మనం, ఇంట్యూషన్ వెళ్తాం. ఇంట్యూషన్ అంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్. అది ఇంకా నీకు ప్రకృతిలో ఒక వ్యక్తిని గౌడు చెప్పాడు, ఇట్ విల్ బి ఎక్స్ట్యూషన్ ఫ్రమ్ ఇన్సైడ్. ఈ ఇన్ట్యూషన్ చేసుకున్నటువంటి వ్యక్తికి ఈ రెండు మార్గాలు ఉంటాయి. ఆ స్థితికి చేరుకునే ముందు ఈ రెండు మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని మనిషి ఎన్నుకుంటాడు. ఈ మార్గము శంకరాచార్యుల వారి అద్వైతము, డాక్టరీన్ ఆఫ్ ది ఐ, కంటికి కనిపిస్తున్నంతా కూడా అసత్తే, దీని గురించి మీరు ఎంపల్ ఆడక్కర్లేదు. కానీ నేను చెప్పాను నేను మీకు, ఇది అసత్య కాదు, దీని గురించి మీకు ఉన్నటువంటి భావన అసత్య. సృష్టి ఉంది, లేని సృష్టి కోసము భగవంతుడు ఇంత అవస్థ పడక్కర్లేదు. అరవిందో అదే చెప్తాడు ఎప్పుడు కూడా. అన్ఫార్చునేట్లీ ద వరల్డ్ ఈజ్ నాట్ అన్రియల్, యువర్ ఒపీనియన్ అబౌట్ ద వరల్డ్ ఈజ్ అన్రియల్. రెండిటి తేడా ఉంది. అది మీకు అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే అది డాక్టరీన్ ఆఫ్ ది ఐ, చూపును బట్టి చేస్తారు. ఇది మీకు జ్ఞానము విజ్ఞానాన్ని ఇచ్చి మోక్షం వేసి తీసుకెళ్తుంది, లిబరేట్ అవుతారు మీరు అంటే. కానీ డాక్టరీన్ ఆఫ్ ది హార్ట్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు రినౌన్సియేషన్ చేయరు, రినౌన్సియేషన్ ని రినౌన్స్ చేస్తారు. ఎలా అర్థమైందా, ఇక్కడ యు రినౌన్స్ దిస్ వరల్డ్, ఈ నామరూపమైనటువంటి ప్రపంచం మనం అనుకున్నట్టు లేదు, దీనికి ఏదో ఒరిజినల్ ఇది ఉంది, మనం ఈ చక్ర నుంచి బయటపడిపోదాం అంతే. ఇది ద పార్ట్ ఆఫ్ రినౌన్సియేషన్ అని వచ్చు, ఇది ద పార్ట్ ఆఫ్ రినౌన్సింగ్ రినౌన్సియేషన్, మోక్ష సన్యాస యోగం. భగవద్గీత యొక్క అధ్యయనంలో అధ్యయనం అక్కడ ఆపుతాను నేను న్యాచురల్లీ. ఎందుకంటే ఇంకా ఆ దశలోకి వెళ్ళాలి అంటే మీరు ఫ్రెష్ మైండ్తో రావాలి. ఈ లాస్ట్ స్టేజెస్లో అంటే మీ ఇన్స్టింక్ట్ దెబ్బ కొడుతుంది, ఇట్స్ రిటాలియేటింగ్ అని చేత జరిగింది. వచ్చిన సూచన ఎలాగైతే ఈ క్యాజువల్ బాడీ దీని గురించి చెప్తుందో, దీని గురించి సోలార్ సిస్టమ్ చెప్తుంది ఆ బుక్. ఈ బుక్ ఈ ట్రయాంగిల్ గురించి చెప్తుంది. అంతేత వాయిస్ ఆఫ్ సైలెన్స్ నెక్స్ట్ క్లాస్ కు వచ్చేటటువంటి వాళ్ళకి ఈ రెండు పుస్తకాలు ఈజ్ ఎ మస్ట్. ద క్యాజువల్ బాడీ, ద సోలార్ సిస్టమ్, దాంతోపాటు మీరు చెప్పలేదు అని అనుకోండి, వాయిస్ ఆఫ్ సైలెన్స్ బుక్ కూడా ఉండాలి. జై గురు.